ఈ ప్రయత్నం చేసేటప్పుడు దైవబలం లేకపోతే ఈ ప్రయత్నం సఫలీకృతం కాదు. మానవుడు ఎంత ప్రయత్నించినా దానికి దేవతానుగ్రహం కావాలిగా. ఆ దేవతానుగ్రహం మంత్రము ద్వారా మనకు అందించేవాడు గురువు అంటే. కాబట్టి గురువు ఏం చేస్తాడు, నాయనా ముందు నీ పని నువ్వు చెయ్యి, నీ పనికి భగవద్ అనుగ్రహం కావాలి, ఆ అనుగ్రహం మంత్రం వల్ల దొరుకుతుంది, కాబట్టి మంత్రమును అనుష్ఠానం చెయ్యి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, గురువిచ్చిన మంత్రం వల్ల దైవానుగ్రహం ఉంటుంది, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గనక నీ ప్రయత్నం ఉన్నది, నీ ప్రయత్నం దైవానుగ్రహం ఈ రెండూ కలిసి నిన్ను నిలబెడతాయి. ఇదన్నమాట జ్ఞానులు చేయవలసిన పని. ఈ రెండూ నేను చేస్తాను అని అప్పుడే మహావేగంగా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మదాలస బతకాలి. ఏం చేయాలి అంటే, నేను ఆ చచ్చినవాడిని బతికించడం నా కర్తవ్యంగా పెట్టుకోలేదు. ఈ ప్రపంచంలో చచ్చినవాడిని బ్రతికించే అధికారం ప్రస్తుతం ఈశ్వరుడికే ఉంది. శివుణ్ణి మెప్పించావా నువ్వు, మదాలసని చచ్చిన దాన్ని బ్రతికించుకోవచ్చు. కానీ శివుడు అంత తేలిగ్గా అనుగ్రహించడు. శివుడు అనుగ్రహం పొంది ఆవిడ్ని బతికించుకోవాలంటే శివుణ్ణి సంగీతంతో మెప్పించాలి. అద్భుతమైన నీ గాత్రంతో, నీ సంగీత వాద్యాలతో ఆయన్ని సంతోషపెట్టు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఈశ్వరుడు సామగాన లోలుడు, కాబట్టి సంగీత ప్రియుడు. నువ్వు అద్భుతంగా పాడు, వీణలు వాయించు, మద్దెలలు వాయించు. నువ్వు ఒక్కడివే పని చేయలేవు. నీ స్నేహితుడు కంబలుణ్ణి వెంట పెట్టుకో. ఇతరకు స్నేహితుడు ఉన్నాడండి, ఆ కంబలుడు నువ్వు ఇద్దరూ కలిసి శివుణ్ణి సంగీతంతో మెప్పించారా, ఇంకా మీకు అసాధ్యం లేదు. కానీ ఆ సంగీతం మీకు లేదుగా. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికి ప్రస్తుతానికి అశ్వతరుడికి సంగీతంగా అసంగీతం ఉంది. అంతే, సంగీత జ్ఞానం అంటే అంత తేలికనుకుంటున్నారా, అది ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి వస్తుంది. మహానుభావులు ఏ ఘంటసాల లాంటి వాళ్ళు ప్రమథగణాల్లో భూలోకానికి వచ్చారు కనుక వాళ్ళు పాడితే శివుడు కరిగి దిగి వస్తాడు. మీరు చూడండి, ఎప్పుడన్నా సీతారామ కళ్యాణంలో ఆయన జటాకటాహ సంభ్రమత్తు లాంటి శ్లోకాలు చదువుతూ ఉంటే సందేహం లేకుండా ప్రమథగణాలు దిగొచ్చి పడినట్టు ఉంటుంది మనకి. మళ్ళీ అవే శ్లోకాలు ఇంకోటి పాడితే మనం వెళ్ళలేము. మళ్ళీ ఎవడన్నా భగవద్గీత పాడితే మనం వినగలుగుతున్నామే. వాడ ప్రాణం పోయే ముందు పడినా ఆయన గొంతులో అంత మాధుర్యం ఉంది. కాబట్టి మహానుభావులు కొందరు యోగ జాతకులు ఉంటారు. నీకు అటువంటి యోగం లేదు, ఆ యోగం పట్టే అవకాశం నీకు ఇస్తున్నాను. నీకు నేను సరస్వతి ప్రార్థన ఇస్తాను. సరస్వతీదేవి మీద నీకు ఒక గొప్ప స్తోత్రం రచించిస్తాను. ఈ సరస్వతి స్తోత్రాన్ని నువ్వు, నీ సోదరుడు, మీ ఇద్దరూ కలిసి సరస్వతి దగ్గరికి వెళ్ళి చదవండి. సరస్వతి స్తోత్రానికి సంతోషిస్తుంది. సరస్వతీదేవి సంతోషిస్తే ఆవిడ ఏదేని ఇవ్వగలదు. ఆవిడ్ని మీరు సంగీతం అడగండి, మీకు సంగీతం ఇస్తుంది. ఆ సంగీతంతో శివుణ్ణి మెప్పించండి. ఎంత పెద్ద ప్రయత్నం చూసారా, ముందు సరస్వతిని మెప్పించండి, ఆవిడ ద్వారా సంగీతం పొందండి. సంగీత జ్ఞానం వచ్చాక శివుడి దగ్గరికి వెళ్ళండి. ఈ సంగీత జ్ఞానంతో ఈశ్వరుణ్ణి మెప్పించండి. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల చచ్చిన మదాలస బ్రతకవచ్చు అనగానే ఆయన వెంటనే గురువుగారికి నమస్కరించి సంగీతాన్ని నేర్చుకోవడానికి సరస్వతీ ధ్యానం చేశాడు. ఈ శ్లోకాలు కాగితం మీద రాసి పెట్టాం, వాటిని మనందరం ప్రింట్ చేసి చివరి రోజున మీకు ఇస్తాం. అపూర్వమైన మూడు స్తోత్రాలు ఉన్నాయండి మార్కండేయ పురాణంలో, చాలా ఉన్నాయి. అందులో బాగా గొప్ప మూడు ఉన్నాయి. ఒకటి సరస్వతీ స్తోత్రం, 22 శ్లోకాలు ఉంటాయి. అత్యద్భుత బీజములవి, అవన్నీ దత్తాత్రేయ విరచితం. ఇది సరస్వతీ ప్రార్థన. రెండవది అగ్ని ప్రార్థన, అగ్నిహోత్రుడి ప్రార్థన. మూడవది సూర్యభగవానుడి ప్రార్థన, ఆదిత్య స్తవం అని ఉంటుంది. ఆ ఆదిత్య స్తవం ప్రతిరోజు ఉదయం పూట 3 సార్లు చదువుకున్న వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నా పోవడం నేను చూశాను. ఆరోగ్యాన్ని తక్షణమిచ్చే స్తోత్రం అది. ఆ కథ మీరు వింటారు, రాజ్యవర్ధన చరిత్ర అని ఒక చరిత్ర వస్తుంది మనకి ఈ మార్కండేయ పురాణంలో. అందులో ఒక రాజుగారు చేసిన గొప్ప స్తోత్రం అది. ఆదిత్య స్తవం, ఒళ్ళంతా దురదలతో బాధపడుతున్నవాడు 3 రోజులు చదివితే దురదలు పోయాయి. ఈ ఒక ఆయనకి చర్మం ఏం ఎలర్జీ వచ్చిందో తెలియదు, కానీ గోకితే పుండు పడిపోయేది, చర్మం ఊడిపోయేది, రంగు మారిపోయి బాధపడ్డాడు, స్నానం కూడా చేయలేకపోయేవాడు. ఆయన 3 రోజుల పాటు ఏకదాటిన ఆ స్తోత్రం 98వ సంవత్సరంలో చదివాడు. 98లో నేను ఈ పురాణం చెప్పినప్పుడు ఈ శ్లోకాలు ఇచ్చాను. కాకపోతే ఇంతలాగా 40 రోజుల పాటు పూర్తిగా సంపూర్ణంగా మార్కండేయ పురాణం ఈ స్థాయిలో ఎప్పుడు నేను చెప్పలేకపోయాను. ఏదో 10 రోజులు, 10 రోజులు, 20 రోజులు, మ్యాక్సిమం 7 రోజులు అలా చెప్పాం. కానీ ఇన్నాళ్ళకి నా యోగం, గురువుల యొక్క అనుగ్రహం, హరిశ్చంద్ర హరిప్రసాద్ గారి యొక్క అనుగ్రహం. ఆయన హరిశ్చంద్రుడు అని వస్తుంది, నిజంగానే హరిశ్చంద్రుడు, అందులో సందేహం లేదు. ఎందుకో తెలుసా, ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఆయన 40 రోజులు చెప్పించాలన్నారు కదా లాస్ట్ ఇయర్. నేను అన్నాను ఎక్కువ రోజులు ఉండలేకపోతానండి, 27 రోజులు చెబుతానండి ఇక మీదట అన్నాను. 27 రోజులు చెబుతానని కానీ
వెంటనే పాపం ఆయన పైకి ఎక్కలేక కిందకు వచ్చారు. అక్కడికి వచ్చి ఈ ఒక్కసారికి గురువుల యొక్క ఆజ్ఞ 40 రోజులు చెప్పండి అని అడిగారు. ఎంత ప్రేమగా అడిగారో తెలుసా? ఒకసారి ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడాలి అనేటటువంటి తత్వం కలిగిన వాడిని హరిశ్చంద్రుడు అంటారు. కాబట్టి హరిప్రసాద్ గారు నా దృష్టిలో సందేహం లేకుండా సత్య హరిశ్చంద్రుడు. ఆ మాట అనగానే నేను కిక్కును అన్నాను. అసలు ఆయన చూడగానే ఏమన్నాము, ఆయన ఏమడిగితే చేయాలని చూసుకుంది, అలాగేలేండి అన్నాను. అందువల్ల 40 రోజులు చెప్పాం కదా, లేకపోతే 27 రోజులు అనుకున్నాం. దీని వెనకాతల సద్గురువుల యొక్క ఆశీర్వచనం, వారి యొక్క సంకల్పం కూడా ఉన్నది. ఇలా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఎక్కడ ఒక్క కథ కూడా మనం స్తోత్రాలు కూడా వదలకుండా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లాభం ఏమిటనుకుంటున్నారు? 40 రోజులు చెప్పడం వల్ల, 40 రోజులు చెప్పడం వల్ల స్తోత్రాలు విడిచిపెట్టడం, క్లుప్తం చేయవలసిన అవసరం ఉండడం ఇవి లేవు. క్లుప్తత లేకుండా హాయిగా చెప్పుకోగలుగుతున్నాం, కథ ఎక్కడ వదలకుండా చెప్పుకోగలుగుతున్నాం, ఎక్కడైనా మంత్రార్థాలు ఉంటే అవి కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు చెప్తానంటే మీకు ఏదో ఒకరోజు చివరి రోజులోపు ఈ సరస్వతీ ప్రార్థన, సూర్యభగవానుడి ప్రార్థన, తర్వాత అగ్ని ప్రార్థన, పితృదేవతల ప్రార్థన ఒకటి ఉందండో. ఈ పితృదేవతల ప్రార్థన ఒక 11 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు తద్దినం పెట్టేటప్పుడు భోక్తల దగ్గర చదవమని రాశారు. ఇందులో మనకు భోక్తలకు భోజనం పెడతాం కదా, లేదా స్వయం పాకం ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు కనుక ఈ స్తోత్రం చదివితే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తద్దినంలో ఉన్న లోపం తక్షణం పోతుందట. పితృకార్యక్రమాల్లో లోపం చేయకూడదు. ఏమో మనం ఎంత గింజుకున్నా ఏ లోపం జరుగుతుందో, ఈ పితృదేవతలకి మనం లోపం చేయడం వల్ల వచ్చిన పాపం తొలగి సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ స్తోత్రం చదివితే. అప్పుడు ఇక వంశంలో దోషం ఉండదు, కొంతమంది ఇళ్లలో అభివృద్ధి పొందరు. ఎందుకంటే ఎక్కడో పితృదేవతల యొక్క శాపం ఉందన్నమాట. పెద్దవాళ్ళకి కార్యక్రమాలు జరగకపోతే ఆ వంశానికి శాపం తగులుతుంది. ఆ శాపం తగిలితే నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధి పొందవు. అప్పుడు అభివృద్ధి పొందాలంటే పితృదేవతల యొక్క కటాక్షం పొందాలి. ఆ పొందాలంటే కార్యక్రమాలు చేయాలి. చేయటం అందరి వల్ల కాదు. కాదు కాబట్టి ఏం చెప్పాడు, ఈ స్తోత్రం అయినా చేయరా అన్నారు. ఇవి చెప్పినప్పుడు నమ్మి చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. నేను చెప్తున్నాను కదా, నేను నేటికి 32 ఏళ్ళు పూర్తయింది ఉపన్యాసాలు మొదలెట్టి. అంత చిన్న వయసు నుంచి మొదలెట్టాను నేను. 1986లో ఉగాది నాడు మొదలెట్టాను మొదటిసారిగా ఉపన్యాసం. చదువుకుంటున్న రోజుల్లోనే, కాలేజీకి వెడుతున్న రోజుల్లోనే మొదలెట్టాను. అప్పటి నుంచి 32 ఏళ్ళుగా సాగుతోంది. ఈ 32 ఏళ్లలో ఇలాంటి స్తోత్రములు నమ్మి చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ పవిత్ర స్తోత్రాన్ని నమ్మడం, నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా పారాయణ చేయటం. పారాయణ చేయడానికి మీకేంటి కష్టం ఒకసారి ఆలోచించండి. మనం పారాయణ చేయడానికి మనకి ఏం ఖర్చు అవుతుంది? ప్రింటింగ్ ఖర్చు అయిందే కదా, కాగితం మీద వేసిస్తున్నారు కదా. చూసి కాసేపు ఆ మాత్రం చదవలేమా, నాకు టైం లేదండి అన్నావు అంటే పారాయణ చేయడానికి టైం నీకు లేకపోతే నిన్ను తీసుకుపోవడానికి నాకు టైం ఉందని యముడు పట్టుకుపోతాడు. యముడికి టైం ఉందంటో ఆయన ఎప్పుడు డ్యూటీ దగ్గర నా ఎయిమ్ టైం అంటాడు ఆయన. మనం చదవకపోతే మనల్ని ఎయిమ్ చేస్తాడు, ఆ తర్వాత మీ ఇష్టం అని నేను మీకుగా చెప్పేది. మీలాంటి పుణ్యాత్మలకు ఎందుకు చెబుతాను? ఎప్పుడు ఇటువంటి వాటిని పట్టించుకోకుండా తిరిగే దౌర్భాగ్యులకి చెప్పాను. ఆ దౌర్భాగ్యులు సౌభాగ్యం పొందాలనే కోరికతో చెప్పాను. ఇటువంటి స్తోత్రములు జగద్వ్యాపితం చెయ్యాలి మనం. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు గురువుగారి దగ్గర పొంది అశ్వతరుడు తన సోదరుడు కంబలుడనే వాడిని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతంలో ప్లక్షావతరణం అని ఒక స్థానం ఉన్నది. ప్లక్షావతరణము అంటే ఇప్పుడు మనకి గంగోత్రి అనే స్థానములు దాటి 1 కిలోమీటర్ ముందుకెడితే ఉంటుందన్నమాట. గంగోత్రి అంటున్నాం కానీ అక్కడ ఇంకా చాలా ముందుకెళ్ళాలి. అక్కడ ఈ ప్లక్షావతరణం అని ఒక తీర్థం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఈ సరస్వతీ ప్రార్థన అద్భుతంగా చేశాడు. జగద్ధాత్రీం అహం దేవీం ఆదిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీం అనే శ్లోకంతో ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. జగద్ధాత్రీం, ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి అంటే అన్ని లోకములకు తల్లి. ఓ తల్లి, నువ్వు ఒక్కరికి తల్లివి కాదు, అన్ని లోకములు అందరికీ తల్లివి. అటువంటి నిన్ను బ్రహ్మయోనిం, బ్రహ్మంతటి వాడికి కూడా సృష్టి చేయడానికి మూలశక్తినిచ్చిన నిన్ను ఆరిరాధయుషు భక్తితో సేవిస్తున్నాను, నువ్వు శుభస్వరూపిణివి, అటువంటి ఓ సరస్వతి నీకు నమస్కారం. నీవు లేకపోతే బ్రహ్మగారికి ఆ తెలివితేటలెక్కడివి? నీవు లేనిదే శ్రీ మహావిష్ణువు ఇంత సృష్టి కార్యం చేయగలడా, పరమేశ్వరుడా పని చేయగలడా? అందుకే మనం ఏమంటున్నాం రోజు కూడా సరస్వతీదేవిని పూజిస్తూ, యా కుందియందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైహి సదా పూజిత. యా ఏ తల్లి బ్రహ్మ బ్రహ్మదేవుని చేత, అచ్యుత విష్ణువు చేత, శంకర ఈశ్వరుని చేత, ఆదిభిహి మొదలైన వారందరి చేత, అంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన సమస్త దేవతల చేత సదా ఎల్లప్పుడూ పూజిత పూజింపబడుతున్నదో ఆ సరస్వతి నన్ను రక్షించుగాక. అంటే సరస్వతి ఎటువంటిదనమాట, బ్రహ్మాది దేవతల చేత పూజింపబడుతుంది. త్రిమూర్తులు మొదలైన దేవతల చేత నిరంతరం పూజింపబడేటటువంటి సరస్వతి నన్ను రక్షించుగాక. సా అంటే ఆమె అనమాట, మాం అంటే నన్ను, సా మాం పాతు, సా ఆమె మాం నన్ను పాతు రక్షించుగాక. ఎవరా సరస్వతి? భగవతి ఆవిడ, సమస్త లోకాలని కాపాడేటటువంటి అమ్మవారు. ఆవిడ ఎటువంటిది? నిశేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది చురుగ్గా పనిచేయరండోయ్, ఎప్పుడు చూసినా చేద్దాంలేండి అంటే కుర్చీలో కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అన్నం తింటావా తింటానులే అంటాడు, పడుకుంటావా ఆ పడుకోవడానికి మాత్రం రెడీలేండి, ఎప్పుడు పడుకుంటాడు. బద్ధకంగా ఉండి పనులు చెయ్యడానికి చకచకా ముందుకు రాని కొందరు పెద్దలు ఉంటారే, అటువంటి వాళ్ళు జాడ్య అని పిలువబడతారు. జడము అంటే కదలకుండా ఉండుట, జడస్య భావ జాడ్యం అంటే చురుకుతనం లేకపోవడం అనమాట. బురదలో పందిలాలు కొలుతారే అటువంటి వాళ్ళంతా జాడ్య స్వరూపులని శాస్త్రం. అటువంటి వాళ్ళని ఆ జాడ్యాన్ని నిశేష పూర్తిగా అపహ తొలగిస్తుందిట. అంటే అమ్మని మనం ప్రార్థిస్తే ఇంకా మనలో బద్ధకం ఉంచదు, మందకొడితనం ఉంచదు, చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మీ అందరూ కూడా రోజు సరస్వతిని ప్రార్థిస్తే టకటకటక స్టేజీ మించి కిందకు దూకుతారు, మళ్ళీ లెవెల్కి కడతారు, స్టేజీకి కడతారు, గొప్ప స్టేజీకి. అంత చురుకుతనంతో పనులు చేసేటటువంటి శక్తిని ఇస్తుంది. అసలు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎంత మంచి ఆలోచనలు వస్తాయండి. చకచక ఆలోచించగలుగుతాడు, చకచక కవిత్వం చెప్పగలుగుతాడు, చక్కగా మాట్లాడగలుగుతాడు, ఏ పనైనా చురుగ్గా చేయగలుగుతాడు. ఎందుకంటే మనలో ఉన్న మంద కొడితనాన్ని తొలగిస్తుంది పూర్తిగా. పైగా అటువంటి సరస్వతీదేవికి నీకు నేను నమస్కరిస్తున్నాను. చెట్టులో రహస్యంగా అగ్ని ఉన్నది, అందుకే కొమ్మ కొమ్మ రాసుకుంటే ఏమవుతుంది? నిప్పు పుడుతుంది. అలా చెట్టులో రహస్యంగా ఉన్నట్టుగా భూమిలో అణువులు ఉన్నట్టుగా ఎన్నో అణువులు కలిస్తే అప్పుడది ఒక భూమి అవుతుంది. అలా ఈ చరాచర జగత్తంతా అణువుల రూపంలో పరమాణువుల రూపంతో నిండి ఉన్న నీకు నమస్కారం. ఓంకారస్వరూపిణివైన నీకు నమస్కారం. ఐం హ్రీం క్లీం సరస్వతి స్వాహ శిరోమే పాతు సర్వత. ఐం అని సరస్వతికి ఒక బీజం ఉన్నది, ఈ బీజము వాక్కునిస్తుంది. ఐం ఐం అని జపించేవాడికి చక్కని మాట వస్తుంది. మాటనిచ్చే బీజం గనక ఐం బీజాన్ని వాగ్బీజము అన్నాం, సారస్వత బీజం అని కూడా పిలుస్తారు. అందుకే దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో సారస్వతం బీజమథోచ్చచార, సారస్వత బీజమును ఉచ్చరించను అంటే అయంకారాన్ని ఉచ్చరించాడు. క్లీం అంటే కామరాజ బీజం, ఏ కోరికైనా తీరుస్తుంది, కోరికలు తీర్చే బీజం కనుక దానికి కామరాజ బీజం అని పేరు. సౌక్ అంటే శక్తి కోటం, శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచుతుంది. మన శరీరము మనస్సు కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఈ సౌకారాన్ని చేయించాలి. ఇటువంటి బీజాక్షరములతో కూడిన నీకు నమస్కారం. ఓంకారస్వరూపిడివైన నీకు నమస్కారం. ఈ నాలుక చివరి భాగం, కంఠస్థానం, పెదవులు, దంతములు, ఇలా అన్నిటిలో ఉండి ఎక్కడి నుంచి ఏ శబ్దం ఉచ్చరించాలో ఆ శబ్దాన్ని ఉచ్చరింపచేసే నీకు నమస్కారం. అమ్మవారు ఏం చేస్తుందంటే మన ముఖంలో చేరుతుందండి. మన ముఖంలో శబ్దాలు ఒక్కొక్క చోట నుంచి వస్తాయి, వాటికి ఆయా పేర్లు పెట్టాం. ఉదాహరణకి ఇప్పుడు స అన్నాం, అది దంత్యం, దంతములు పైకి లేస్తాయి అప్పుడు, అందుకని స అనే అక్షరం ఏమంటాం? దంత్యము అంటాం. సీత అనగానే ఒకసారి మీకే తెలుస్తుంది అది దంతంతో ప్రయత్నం అవుతుంది అన్నమాట. అకుహ విసర్జనీయానాం కంఠ అ అనండి, ఇక్కడి నుంచి పొలుగుతుంది. ఒకసారి అని చూడండి, ఇప్పుడు కాదు పైకి కాకుండా అసలు లోపల లోపల అనుకోండి, మళ్ళీ అందరూ అరిస్తే ఓపెన్ చేసే కష్టం. అ క హ ఈ కంఠం నుంచి ఆ శబ్దాలు వస్తాయి, అందుకని ఏమన్నారు? అకుహ విసర్జనీయానాం కంఠ, ఇవి కంఠము నుంచి పుట్టే అక్షరములు. అ క హ విసర్గలు కూడా అంతే. ఇచ్చు యశానాం తాలుగు, తాలుగులు ఇవి, ఈ చ చ అనండి, ఈ తాలుగు వెళ్ళి పైకి తగులుతుంది, అందువల్ల వీటికి తాళవ్యములు అని పేరు. రుటురషాణం వర్ధ రు అనండి. ఈ నాలికెళ్ళి పైకి టక్కు తగులుతుంది, అందుకని మూర్ధన్యములు అన్నారు. ట ష అనండి, మీకే తెలుస్తుంది పైకెళ్ళి తగులుతుంది అనమాట. అలాగే ఈ స అనేది ఉందే అది దంత్యోష్టం, వకారస్య దంత్యోష్టం. ఇవి అరసగా చెప్పుకొచ్చారు అరసగా సూత్రాలు. ఇప్పుడు ఆ సూత్రాలన్నీ చెప్పుకోవాలంటే ఆర్డర్లో అదొక విధానం అనుకోండి. ఇచ్చుషాణం తాలుహు రుటుషాణం వర్ధ ఉవు పద్మానియానం ఓష్ఠౌ. ఇవన్నీ పూర్వం ప్రారంభంలో పిల్లలకి నేర్పేవారు. ఇప్పుడు క్రమంగా ఈ శబ్దాలు తీసేసరిగా సంస్కృతం లేదు, తెలుగు లేదు. అందుకని పిల్లవాళ్ళు స్కూల్లోకి వెళ్ళగానే సి ఫర్ క్యాట్ అని పిల్లి చదువు మొదలెడుతున్నారు. రాముడి గురించి నేర్చుకోమంటారంటే స్కూల్లోకి వెళ్ళగానే పిల్లి పిల్లి అని అపశకునం మొదలెట్టి ఇక పిల్లల్ని పిల్లుల్ని చేస్తున్నాం మనం. పిల్లలు కాదు వాళ్ళు, పిల్లులు. పూర్వం పిల్లలు, ఇప్పుడు పిల్లులు. దాంతో ఏమవుతుందనమాట, ఎంత పవిత్రమైన చదువులండి మనం అసలు. మీరు చూడండి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఎంత తేడా ఉందో. రామశబ్దంతో తెలుగుని సంస్కృతాన్ని నేర్పుతారు. అదే ఇంగ్లీష్ వాడు టు మార్కెట్ టు బై ఎ ఫ్యాట్ పిగ్ అంటాడు. మా చిన్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటే కర్మ ఈ పిగ్గుతో మొదలెట్టాడు. నాకు ఈ పిగ్గు చదువువద్దు బాబోయ్ అని పరిగెత్తుకుంటూ వచ్చి మా నాన్నగారి కాళ్ళ మీద పడితే ఆ స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి హాయిగా సంస్కృతం తెలుగు నేర్పారు. కాబట్టి నేను ఎంఏ తెలుగు చేసుకుని పిహెచ్డి చేసుకుని లెక్చరర్గా ఉద్యోగంలోకి వెళ్ళాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ దరిద్రం చదువులు మనని పక్కకి తీసేయండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇతర దేశాల్లో బ్రతకడానికి లాంగ్వేజ్ నేర్చుకోండి, పిల్లలకి ఈ పవిత్రమైన ధ్వనులు నేర్పాలి. అందువల్ల ఇక్కడ ఏమని స్తోత్రం చేస్తున్నాడు, ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క శబ్దం వస్తుంది, ఆ శబ్దాన్ని అలాగే పలకాలి, అలా పలికేలాగా ఆ శబ్దస్థానములలో ఉండి మమ్మల్ని రక్షించేది నమస్కారం. ఇంకొంచెం తేలిక చెప్పరా, శాస్త్రము అన్నప్పుడు ఈ శ అనేది ఎలా పలకాలో కాకుండా ఒక ఆయన శాస్త్రం అని చెప్పేవాడు ఇక్కడ కూర్చుని. అప్పుడు ఏమవుతుంది వేదిక మీద కూర్చుని నేను శాస్త్రం అనకుండా శాస్త్రం అంటే దాని అర్థం ఏమైపోతుంది, శంకర అనమంటే శంకర అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. శ అనేదేమో వేరు, ఇది చూస్తే శంకర దంత్యంతో పొలుగుతాడు వాడు. తాళవ్యం పట్టుకొచ్చి దంత్యం చేస్తే నేను చూశాను ఒక చోట ఎక్కడో ఎవరో కానీ లలితా సహస్రనామాని భాష్యం చెబుతున్నారు. శాస్త్రం ఏం చెబుతోందంటే అని చెప్పేవాడు ఆయన. అస్తమాడు ఈ శాస్త్రం వెనకనే హడ్లు పారిపోయాను. తెలియకప్పుడు ఏదో మాట్లాడతాం కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా. మరి ఆ తెలుసుకోవడం ఎలాగా, అమ్మా సరస్వతి నీ కటాక్షం ఉంటే నువ్వు ఆయా స్థానాల్లో ఉంటావు గనక ఏ అక్షరం ఎలా పలకాలో తెలియజేస్తావు, అలా మమ్మల్ని రక్షించు. వాక్కుకి మనస్సుకి కంటికి కనిపించని అపారమైన రూపం నీది. నువ్వు ఎంత గొప్ప విశాల రూపం ధరిస్తావంటే నీ రూపాన్ని మేము చూడలేం. ప్రపంచమంతా వ్యాపించినది అమ్మంటేనండి, అమ్మవారు మొత్తం సమస్త లోకాల్లో వ్యాపించి ఉన్నది. ఇంత విశ్వరూపం చూడాలంటే కంటితో చూడగలమా, ఆ రూపాన్ని వర్ణించాలంటే మన పాండిత్యంతో వర్ణించగలమా, అందుకే అలా వర్ణించలేము. అయినా మా కోసం చిన్న రూపంతో దర్శనమిచ్చే నీకు నమస్కారం. తెనాలి రామకృష్ణుడు అంటాడు. అసలు తెనాలి రామకృష్ణుడు లాంటి కవులు అరుదుగా ఉంటారు. ఆయన్ని కేవలం హాస్యపాత్రలో చిత్రీకరించి పక్కన పెట్టారు. ఆయన కావ్యం అంత తేలిక అర్థం కాదు, గంభీరమైన కావ్యం. అష్టదిగ్గజాల్లో ఒక అల్లసాని పెద్దల కావ్యమే అంతో ఎంతో అర్థం అవుతుంది, మిగతా వాళ్ళ కావ్యాలు అర్థం కావు. తెనాలి రామకృష్ణుడు సరస్వతి స్తోత్రం చేశాడు. కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబిని చంద్రికా జిద్రూపాంచిత పద్మగర్భముఖ రాజీవళీహంసి వర్ణద్రాక్ష ఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యవేదాద్రిస్వామికి నిత్సు నిత్సలును విద్యాబుద్ధి వాక్సిద్ధులు. సరస్వతీదేవిని వర్ణించాడు ఆయన. కద్రూజాంగదు తోడబొట్టు, కద్రువ అన్న కద్రు అన్న పాముల తల్లి. నాగుపాములకి సర్పాలకి ఓ తల్లి ఉందిగా, ఆవిడకి కద్రు అని పేరు. జ అంటే పుట్టుట, కద్రూజ అంటే కద్రువకి పుట్టినవాళ్ళు అంటే ఎవరు, పాములు. కద్రూజ అంటే అర్థం ఏంటనమాట, సర్పములు. ఈ కద్రూజాలను అంగదముగా ధరించేవాడు, ఆభరణములుగా ధరిస్తాడు ఒక ఆయన. పాములను ఆభరణములుగా ఎవరు ధరిస్తారు, శివుడు. ఆ శివునికి తోడబుట్టు చెల్లెలు. సరస్వతిని ప్రార్థించడంలో శివుడి చెల్లెలా అన్నాడు ఆయన. డైరెక్ట్గా ఉండి ప్రార్థించలే, ఎందుకంటే శివుడి యొక్క చెల్లెలుగా పుట్టింది ఆవిడ. ఒకనొకప్పుడు అమ్మవారు తన శరీరం నుంచి ముందు శివుణ్ణి తర్వాత అమ్మని పుట్టించింది. అందుకే ఇద్దరు ఒకే రకంగా తెల్లగా ఉంటారు. అందువల్ల శివుడికి సొంత చెల్లెలే సరస్వతి అంటే. కాబట్టి బ్రహ్మగారు శివుడికి బావగారు కూడా ఒక బంధంలో. కద్రూజాంగదు తోడబుట్టువు పరమేశ్వరుడికి నువ్వు చెల్లెలివి. శరత్కాదంబిని చంద్రికా జిద్రూపాంచిత, ఆవిడ రూపం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని రూపం ఎటువంటి రూపం అట? శరత్కాలంలో అనగా ఆశ్వయుజమాసం కార్తీక మాసం. ఆశ్వయుజమాసంలో కార్తీక మాసంలో ఆకాశం కేస్తూండి, అప్పుడు ఏం కనపడుతుంది? చంద్రుడు కనపడతాడు. ఆ తర్వాత మేఘములు కనపడతాయి. ఆకాశములో శరత్కాలంలో మేఘములు తెల్లగా ఉంటాయి, వర్షాకాలంలో మేఘములు నల్లగా ఉంటాయి, శరత్కాలంలో మేఘాలు తెల్లని మబ్బులు. ఆ తెల్లని మబ్బులను కూడా జయించే తెల్లదనం నీదని చంద్రిక అంటే వెన్నెల. శరత్కాలంలో వెన్నెల ఎంత బాగుంటుందండి బాబు, ఆశ్వయుజ మాసంలో కానీ కార్తీక పూర్ణిమ నాడు కానీ చంద్రుడి వెన్నెల కురుస్తూ ఉంటే ఆ వెన్నెలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే కార్తీక పూర్ణిమ నాడు వెన్నెలలో శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో గోపికలతో రాసక్రీడలాడతాడు ఆ వెన్నెల్లో అన్నమాట. అటువంటి వెన్నెలను కూడా జయించే, జిత్ అంటే జయించే రూపం కలిగిన దానా అంటే వెన్నెల కంటే తెల్లగా ఉంటావు నువ్వు, అటువంటి రూపంతో ప్రకాశించే నీకు నమస్కారం. పద్మగర్భముఖ రాజీవావళి హంసి. పద్మగర్భుడు అంటే బ్రహ్మ. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ నాలుగు ముఖాలు నాలుగు తామర పువ్వులు. హంస ఏం చేస్తుంది? ఆడహంస తామర పువ్వుల మీద కూర్చుంటుంది. బ్రహ్మగారి నాలుగు ముఖములు అనేటటువంటి తామర పువ్వుల మీద విహరించే ఆడహంసం నువ్వు. ఇంకా కీరి అంటే ఆడు చిలుక. చిలుకకి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం. ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టపడని చిలుక అంటూ ఉండదు. అసలు చిలుక, సుఖమహర్షి, అభినవ సుఖమహర్షి ఇలాంటి వాళ్ళంతా కాస్త తీయగా ఉండేటటువంటి ద్రాక్ష పళ్ళని ఇష్టపడతారు. అమ్మవారు సరస్వతి ద్రాక్ష పళ్ళు ఇష్టపడే ఆడు చిలుక. కానీ ఇంతకీ ఏం ద్రాక్ష పళ్ళు? వర్ణ ద్రాక్ష ఫలకీరి. వర్ణం అంటే అక్షరాలు. ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు ఉండేటటువంటి మొత్తం 50 అక్షరాలు సంస్కృతానికి. సంస్కృతంలో ఉన్న 50 అక్షరములు ద్రాక్ష పళ్ళట. ఈ అక్షరములనే ద్రాక్ష పళ్ళ మీద తిని మోజుతో తిరిగేటటువంటి ఆడచిలకట అమ్మ. ద్రాక్ష పళ్ళు ఎప్పుడు కూడా చిలక నోట్లో ఉంటాయి. అంటే ఈ అక్షరాలన్నీ అమ్మవారి నోట్లో ఉన్నాయి. ఎంత అందమాట. అందుకే మీకు సరస్వతీదేవికి చేతి మీద శారదా పరమేశ్వరికి ఏముంటుంది? చిలుక ఉంటుంది. ఆ చిలుకతో ఉన్న అమ్మవారిని ఏమంటారో తెలుసా? సుఖశ్యామళ. మంత్రశాస్త్రంలో సుఖశ్యామళేతివా లఘుశ్యామళేతివా అని ఉపనిషత్తుల్లో ఉంటుంది. సుఖశ్యామల చేతి మీద ఒక చిలుకను పెట్టుకుని నాలుగు చేతులు ధరించి అక్షరములు నోట్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఇస్తావు ఈ అక్షరములు ద్రాక్షపళ్ళు, నువ్వు ఆడచిలకవి, నీ నోట్లో ఉన్నప్పుడు ఎంత తీగా ఉంటుంది. చిలక కొట్టిన పండు చాలా తీగా ఉంటుందండోయ్, అందుకే చిలక కొట్టుడు కొడితేనే పడేవారు. అందుకే కారణం, అసలు చిలక కనుక ముట్టుకుంటే పండు ఉంటుంది, అందులో ఈ ద్రాక్ష పండు ఆవిడ ముట్టుకుని అని మనకు విడిచిపెడితే ఆ పండు తిన్నవాడు రామరామ స్వర్గానికి వెత్తడి ద్వారా గడిపోతాడు వాడు. వాడు మహాపండితుడు అవుతాడట. అమ్మవారు అలాంటి వర్ణ ద్రాక్ష ఫలకీరి అన్నాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో. అటువంటి శారద రక్షించాలంటాడు. ఇలా ఎన్నెన్నో రాశారు అపూర్వక విత్తలు. ఆ భావనలే వేరు, ఆ పోకడలే వేరు. కవులంతా సరస్వతిని తెగ వర్ణించేశారు. నేను కూడా ఈ హరిప్రసాద్ గారి ధర్మమానని నా పుస్తకం ప్రింట్ అవుతుంది ఇప్పుడు. మానవ కథ అని ఒక కావ్యం రాశాను. మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవికి సంబంధించిన నవకథ, కొత్త కథ అని ఒక అర్థం. మా నవకథ లక్ష్మీదేవి యొక్క కొత్త చరిత్ర, ఎంతో పూర్వం లేని కొత్త చరిత్ర. మా అంటే లక్ష్మి యొక్క, నవ అంటే తొమ్మిది, తొమ్మిది కథలు ఉన్నాయి అందులో. మానవ కథ అంటే మనందరి కథ అవునా, అందుకని మా మన యొక్క నవకథ కొత్త కథ. ఇన్ని అర్థాలు వచ్చేలా మానవ కథ అని పేరు పెట్టి లక్ష్మీదేవి యొక్క చరిత్ర రాశాను. లక్ష్మీదేవి ఒక యోగికి ప్రత్యక్షమై తొమ్మిది కథలు చెప్పింది. ఆ తొమ్మిది కథలకి అర్థం కూడా నేనే రాస్తే మీకు తేలిగ్గా అర్థం అవుతుందని పద్యం తాత్పర్యం అన్నీ నేనే రాస్తున్నాను. ఇప్పుడు ప్రింటింగ్ ప్రారంభమైంది. దేవుడు అనుగ్రహిస్తే తొందరగా పూర్తవుతుంది, ఏదో ఒకనాడు ఆవిష్కరణ జరుగుతుంది. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం దాంట్లో పెట్టాలి, అందువల్ల ఎప్పుడు చేతికిస్తామనేది ఆ గురు కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. అందులో సరస్వతి మీద ఒక పద్యం రాశాను, అచ్చ తెలుగు పదాలతో ఎక్కువగా. తెల్లని అంచ గుర్రము, గుర్రము అంటే వాహనం. ఓ సరస్వతి నీ వాహనం తెల్లని హంస. తెల్లని ఎంత గుర్రము పదింబది ఎంతలు నీ శరీరము తెల్లన. నీ వాహనం హంస తెల్లన, దానికి పదింబది అంటే 100 రెట్లు తెలుపు నీ శరీరం. నీ శరీరం అంతకంటే 100 రెట్లు తెలుపు.
పదింబది ఎంతలు నీ శరీరమున్ తెల్లన అక్షమాలయును తెల్లన. ఇక నీ చేతిలో జపమాల ఉన్నది, ఆ జపమాల ఇంకా తెల్లగా ఉంటుంది. ఎందుకని అమ్మవారి చేతిలో ఉన్న జపమాల స్ఫటికమాల, అందువల్ల అక్షమాల ఇంకా తెల్లగా ఉంటుంది. ఇంకా నీవు కట్టే వలిపెముందే ఆ వలిపెము కూడా తెల్లన, నీవు కట్టుకునే వస్త్రం కూడా తెలుపు, తెల్లని చీర కట్టుకుంటావు. తెల్లని వాణిని తెల్లజేయు పెన్ తెల్లన నీ ఎడందయు. ఇవన్నీ పక్కన పెట్టేయి. ఏదో నువ్వు ఎక్కే వాహనం తెలుపు, చేతిలో ఉన్న జపమాల తెలుపు, కట్టుకున్న వస్త్రం తెలుపు, నువ్వు తెలుపు, అవన్నీ తెలుపు. అయితే ఇంతకంటే గొప్ప తెలుపు ఉంటుంది నీ దగ్గర. తెల్లగా ఉన్న వస్తువుల్ని కూడా ఇంకా తెల్లగా మార్చే తెల్లనైన హృదయం ఉంది నీకు. అది తెల్లని వాణిని తెల్లజేయు పెన్ తెల్లన నీ ఎడందయు. ఇక అన్నిటికంటే హృదయం పవిత్రంగా ఉండాలి. తెలుపు అంటే అర్థం ఏంటి? స్వచ్ఛం. నీ హృదయం ఎంత తెల్లని వస్తువునైనా తెల్లని చేస్తుంది, పవిత్రమైన వాటిని పవిత్రం చేస్తుంది. అటువంటి పవిత్ర హృదయం నీకున్నది. నుతించిన శుభ్ర కవిత్వం అబ్బదే. అటువంటి నీ హృదయాన్ని ధ్యానం చేస్తే పవిత్రమైన కవిత్వం రాదా, స్వచ్ఛమైన కవిత్వం రాకుండా ఉంటుందా అని ప్రారంభంలో ఆ తల్లిని ప్రార్థించాను. అటువంటి తల్లిని ఎన్ని ప్రార్థనలు చేయాలో అన్నీ చేశాడు ఆయన. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, నాయన నీకేం కావాలో కోరుకో, కోరుకున్నది ఏదైనా ఇస్తాననగానే అప్పుడు ఆయన, అమ్మ ఈయన సోదరుడు నేను అపూర్వ సంగీత విద్వాంసులం కావాలి, మేము చక్కని పాటలు రాసి ఆ పాటలు శివుడి దగ్గర పాడి మా వాద్యములు మేమే వాయించి ఆ శివుణ్ణి మెప్పించాలి, శివానుగ్రహం కలగడానికి కావలసినంత అపూర్వ సంగీత పాండిత్యం శృతి పాండిత్యం ఇమ్మనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. మీ ఇద్దరికి ఈ క్షణమే అన్ని పాండిత్యాలు ఇచ్చాను, కవిత్వం రాసే పాండిత్యం, ఆ కవిత్వాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పే పాండిత్యం, సంగీతం పలకగలిగే పాండిత్యం, వాద్యాలు వాయించే పాండిత్యం ఇచ్చాను. మీ ఇద్దరూ మూడు లోకాల్లో అందరికంటే మించిన వాళ్ళు అవుతారు. మానవుల కంటే, దేవతల కంటే, పాతాళ లోకవాసుల కంటే మహాసంగీత విద్వాంసులు అవుతారు. నారదాదులతో ఇంచుమించుగా సాటి వచ్చే సంగీత జ్ఞానం పొందుతారు. ఈ మూడు లోకాల్లో చెప్పారు కానీ నారదాదులతో పోల్చకూడదు, ఎందుకంటే నారదుడి యొక్క స్థాయి వేరు, సరస్వతి స్థాయి వేరు కదా. అందువల్ల వాళ్లతో కాకుండా తక్కిన వాళ్లతో పోల్చదగిన మహాపాండిత్యం ఇస్తున్నాను, వెళ్ళి రండి అనగానే వెంటనే వచ్చేసింది. వీళ్ళకి శృతి జ్ఞానం వచ్చింది. శృతి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలుసు, ఎందుకంటే కొంతమంది ఎత్తుకున్న తర్వాత ఆ శృతి నిలబెట్టలేక కీచుమంటారు, పైకి పాడలేరు, కొందరు కిందకి దిగలేరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటిల్లో, మరి అవన్నీ అధిగమించి అపూర్వ సంగీత పాండిత్యం సరస్వతీ కటాక్షంతో పొందారు. ఇద్దరు ఆ క్షణమే ఈ పాండిత్యం పుచ్చుకొని అమ్మకి నమస్కరించి ఆవిడ అదృశ్యం కాగానే హుటాహుటిన కైలాస పర్వతానికి వెళ్ళారు. కైలాసం స్వచ్ఛంగా తెల్లగా ఉన్నది. ఆ వెండి కొండ మీదకి చేరారు. ఆ సమయంలో వాళ్ళ అదృష్టం వల్ల పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తున్నారు.